ఇంతవరకు ముక్తికోపనిషత్తులో మొదటి అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయంలో 6 ప్రకరణాలు అయిపోయినాయి. ఇప్పుడు 7వ ప్రకరణం జరుగుతూ ఉంది. మనోనాశం ఇదే చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పుకున్నాం. వాసనాక్షయానికి మనోనాశానికి సంబంధం ఉంది. వాసనాక్షయానికి జ్ఞానానికి సంబంధం ఉంది. మనోనాశానికి జ్ఞానానికి సంబంధం, అంటే మూడు కూడా సంబంధంతో ఉన్నాయి. అయినప్పటికీ మనోనాశం అనేటువంటిది చాలా కష్టం. అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా పోవటం అనేటువంటిది దాదాపుగా మనం ఊహించడానికి కూడా వీల్లేదు. అందుకనే దాన్ని గురించే ఎక్కువగా చెప్పవలసి వచ్చింది. అందుకని ఇక ముందు మనోనాశాన్ని గురించే ప్రధానంగా చెప్తూ ఆ జీవన్ముక్తిని అందుకునేటువంటి విధానం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు 7వ ప్రకరణంలో మనోనిగ్రహం లేదా సంకల్ప నిగ్రహం దానికి ఉపాయం అనేటువంటి భావంతో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారో మొదటి మంత్రం చూడండి. ఉపాయ ఏక ఏవాస్తి, మనస స్వస్య నిగ్రహే, మనసోభ్యుదయో నాశః, మనోనాశో మహోదయః. మనసః మనస్సుని స్వస్య నిగ్రహే, నీవు నిగ్రహించుకోవాలి అని అంటే ఉపాయం ఏక ఏవ అస్తి, ఒక్కటే ఉంది. మనస్సుని కనుక నువ్వు నిగ్రహించుకోవాలంటే దానికి ఒక్కటే ఉపాయం ఉంది. మనసః నాశః, ఈ మనోనాశం అభ్యుదయః అభ్యుదయమని, మహోదయ మహోదయమని, రెండు విధాలు మనోనాశనం, రెండు విధాలుగా మనోనాశః మనోనాశనమే ఉంది. అంటే మనోనాశాన్ని కనుక సాధించాలంటే దానికి ఒక్కటే ఉపాయం ఉంది. ఈ మనోనాశం అనేటువంటిది రెండు విధాలైనటువంటిది ఉన్నది. అందులో ఒకదాని పేరేమో అభ్యుదయం, రెండవ దాని పేరు మహోదయం అన్నారు. ఇవన్నీ కూడా మనకు కొత్త కొత్త పదాలు, ఈ ఋగ్వేదంలో నుంచి వస్తున్నటువంటి పదాలు. సంకల్పాలన్నీ కూడా ఆగిపోవాలంటే ఇంతకుముందే చెప్పినట్లుగా మనకు ఒకే ఒక్క ఉపాయం ఉంది. ఏమిటదనంటే అదే జ్ఞాన సాధన, ధ్యాన సాధన. జ్ఞానాన్ని పొంది ధ్యానాన్ని చేయాలి, అది తప్ప ఇంకోటి లేదు. ఇక అసలు ప్రారంభ సాధకులైనటువంటి వాళ్ళు మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని వాటిని కాస్త కంట్రోల్ చేయాలంటే, అంటే కొద్దిగా తగ్గించుకుంటా రావాలంటే దానికి మార్గం ధ్యానం. ఈ ధ్యానం జ్ఞానంతో కూడుకున్నది కనుక అయితే ముక్తికి దారి తీస్తుంది. అలా కనుక కాకపోతే ముక్తి అనేటువంటిది ఎప్పటికీ లభించదు. జీవితాంతము కూడా శ్రద్ధగా శ్రవణ మననాలు చేసుకుంటూ వినయంతో నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంకారం లేకుండా గురువు మీద భక్తి విశ్వాసాలు కలిగి ఉండి అన్ని సందేహాలు తీర్చుకుంటూ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉండటమే జ్ఞాన సాధన. కాబట్టి జ్ఞాన సాధన అంటే శాస్త్రాలను తెలుసుకోవటమే. అయితే ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకుంటే ఆ శాస్త్రాలు మనకి ఉపయోగపడతాయి అంటే ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే శ్రద్ధగా శ్రవణ మన్నాలు చేయాలా, అహంకారం లేకుండా వినయంతో ఉండాలా, గురువు పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలా, సమస్తమైనటువంటి సందేహాలు తీర్చుకోవాలా, ఏ సందేహం లోపల పెట్టుకోకూడదు. ఇలా కనుక ఎవరైతే ఈ శ్రవణ మన్నాలు చేస్తూ ఉంటారో దాన్నే జ్ఞాన సాధన అన్నారు. అజ్ఞాన వాసనలు పోగొట్టేది ఈ జ్ఞాన సాధన తప్ప ఇక రెండవది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. మనలో ఉన్నటువంటి అజ్ఞాన వాసనలు కనుక తొలగిపోవాలంటే ఈ జ్ఞాన సాధన ఒక్కటే ఏకైక ఉపాయం. ఈ జ్ఞాన సాధన వల్లనే ధ్యాన సాధన కూడా చక్కగా కుదురుతుంది. ధ్యానం కుదరాలి అంటే జ్ఞానం ఉండాలి. ధ్యాన సాధనలోనే ధ్యానం చేస్తున్నప్పుడే సంకల్పాలన్నీ కూడా ఆగిపోవాలి. ఈ విషయాన్ని గీతాచార్యుడు కూడా భగవద్గీతలో తెలియజేయటం జరిగింది. 6వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏముంది, నహ్య సన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన అని భగవానుడు తెలియజేశాడు. ఓ అర్జున, సంకల్పాలు వదలనటువంటి వాడు ఎవడు కూడా యోగి కాలేడు అని. నీవు కనుక ధ్యానయోగివి అయి సంకల్పాలు వదిలితే తప్ప నీవు ఈ ఆత్మ స్థితిలో నిలవటానికి వీల్లేదు, ముక్తిని పొందటానికి వీల్లేదు, కాబట్టి సంకల్పాలు ఆగిపోవలసిందే అని భగవానుడు యోగి యొక్క ముఖ్య లక్షణాన్ని సంకల్పాలు వదలటమే అని తెలియజేశాడు. ఎంత గట్టిగా తెలియజేయటం వల్ల, అటు శ్రీకృష్ణుడు ఇటు శ్రీరాముడు ఇద్దరు తెలియజేయటం వల్ల మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే సంకల్పాలంటే ఏమిటి? సంకల్పాలంటే మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలే. అవి పూర్వం నుంచి ఉన్నటువంటి వాసనల ప్రభావం వల్ల ఆలోచనలు రావచ్చు. ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి విషయాలు, వస్తువుల వల్ల కోరికలు కలిగి దానివల్ల ఆలోచనలు రావచ్చు. ఏ ప్రకారంగా వచ్చినా ఆలోచనలన్నీ అలల అలలుగా మనలో వస్తూ ఉంటే ఈ మనస్సు ప్రశాంతంగా ఉండలేదు. ఆలోచనలన్నీ అలలల్లగా వస్తామంటే మనసు ప్రశాంతంగా ఉండదు. సముద్రం దగ్గరికి పోయి చూస్తే 1 కిలోమీటర్ ఇవతల నుంచి అంతా కూడా ఎట్లా ఉంటుంది అని అంటే గందరగోళంగా ఉంటుంది. ఒక ఘోష వినపడుతుంటుంది, సముద్ర ఘోష. ఎందుకనంటే అక్కడి నుంచి అలలు వస్తూ ఉంటాయి. కానీ అవతల ఎలా ఉంటుంది అని అంటే ప్రశాంత గంభీరంగా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ అలలు ఉండవు. అంటే ఒడ్డుకొచ్చినప్పుడే అలలు, అంటే లోతు తగ్గిన తర్వాతనే అలలు. అక్కడ చాలా లోతు ఉంటుంది కనుక అక్కడ అలలు ఉండవు. లోతు తగ్గిన కొద్దీ అలలు వస్తూ ఉంటాయి. అదే ప్రకారంగా అలలు వస్తూ ఉంటే సముద్ర ఘోష ఉండి గందరగోళంగా ఉంటుంది, భయంకరంగా కూడా ఉంటుంది ఒక్కో సందర్భం. మరి మన మనస్సులో కూడా అలలు అలలుగా ఈ ఆలోచనలు కనుక వస్తూ ఉంటే ఏమాత్రం కూడా ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఆందోళనలతోటి అశాంతితోటి మన మనస్సు అంతా కూడా అల్లకల్లోలం అయిపోతాం. సంకల్పాలు వదలాలంటే ధ్యాన సాధన చేయాలి. ఇదే భగవానుడు చెప్పడం జరిగింది. ఈ ధ్యాన సాధన చక్కగా సాగటానికే జ్ఞాన సాధన అంటే శాస్త్రాలను తెలుసుకోండి. ఎప్పుడైతే సంకల్ప నిగ్రహం జరుగుతుందో, అంటే ఈ జ్ఞానాన్ని ఆ ధ్యానాన్ని చేస్తూ ఉంటే ఈ సంకల్పాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి మనలో. అలా ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో, అంటే ధ్యాన సాధనలో సంకల్పాలన్నీ కూడా దాదాపుగా ఆగిపోతాయో, అంటే పూర్తిగా ఆగిపోవు దాదాపుగా ఆగిపోతాయో, అప్పుడు జీవించి ఉండగానే ముక్తిని, జీవన్ముక్తిని పొందటానికి నీకు మార్గం ఏర్పడుతుంది. సంకల్పాలు తగ్గటం అనేది కనుక లేకపోతే నీకు ఎప్పటికీ ముక్తి అనేటువంటి మాట లేదు. అందుకనే సంకల్పాలు తగ్గుతూ ఉండాలి. ఈ జీవన్ముక్తి గుర్తుగా మనోనాశాన్ని అభ్యుదయము అంటారు. అంటే జీవన్ముక్తిని పొందాలి కదా, దానికి మనోనాశం, మనసు పూర్తిగా నాశించిపోవాలి, దాన్ని అభ్యుదయం అన్నారు. ఇక ప్రాణాలు వదిలిన తర్వాత, అంటే జీవన్ముక్తిని పొందినటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు దేహాన్ని చాలిస్తాడు కనుక అప్పుడు దాన్ని విదేహముక్తి అని అంటారు. ఆ విదేహముక్తికి గుర్తుగా ఉండేటువంటి మనోనాశాన్ని మహోదయం అంటారు. ఈ పదాలు మనకు గుర్తు లేకపోయినా పెద్ద ప్రమాదం మాత్రం ఏం లేదు, కాకపోతే ఊరికి అక్కడ చెప్తారు కాబట్టి మనం తెలుసుకోవటం. అయితే ఈ విషయంలో హెచ్చరిక ఏమిటి, మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి, ఎల్లప్పుడూ కూడా వీపు మీద చెళ్ళు చెళ్ళున కొరడాతో చరుస్తున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, అది ముఖ్యం. ఈ పేర్లు అంత ముఖ్యం కాదు. ఏమిటది అనంటే, జ్ఞాన సాధన అనేటువంటిది చెయ్యకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి సంకల్ప నిగ్రహం అనేటువంటిది ఉండదు, సరిగదా? అంటే జ్ఞాన సాధన లేకుండా, జ్ఞానాన్ని పొందకుండా, శాస్త్ర శ్రవణం లేకుండా, మననం లేకుండా, ఒక స్థిర నిశ్చయం లేకుండా ధ్యానాన్ని చేస్తే ఏ రకమైనటువంటి సంకల్పాలు కూడా ఆగిపోవు. సంకల్పాలు ఆగిపోకుండా ఉండటమే కాదు, వాళ్ళకి మనస్సు ఎలా ఉంటుందంటే గట్టి గొలుసులతో బంధించినట్టుగా ఉంటుంది. తీవ్రమైనటువంటి గొలుసులతో ఆ మనస్సుని బంధించినట్టే, బంధకారణం అన్నమాట. అటువంటి వాళ్ళ మనస్సుని ఏమంటారంటే దయ్యాల కొంప అంటారు, డెవిల్స్ ప్యారడైజ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే దయ్యాల కొంప అంటారు. కొంప నిండా దయ్యాలు కనుకుంటే ఇంట్లో ఎట్లా ఉంటారో అది అట్లా ఉంటుంది అన్నమాట. ఏమిటా దయ్యాలంటే ఈ వాసనలే దయ్యాలు. కాబట్టి అందుకని ఈ వాసనలు, ఈ ఆలోచనలు, ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా తగ్గిపోవాలి. మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు తప్పనిసరిగా అందుకు ప్రయత్నం చేయాలి. తగ్గుతుయా తగ్గవనేటువంటి విషయం వదిలేసేయి. తగ్గటం లేదు కనుక వదిలేద్దామని అనుకోకుండా, తగ్గకపోయినా సరే నేను దానికోసం నా సాధన చేస్తాను, ప్రయత్నం చేస్తాను అనేటువంటి భావన ఉండాల. ఇది గట్టి హెచ్చరిక, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి హెచ్చరిక. మరి మనసులో ఉన్నటువంటి సంకల్పాలని అరికట్టడం ఎంత ముఖ్యం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకండి తెలియజేయటం అంటే ఇదే ప్రధానం గనక మోక్షాన్ని పొందడానికి చిట్టచివరి మెట్టు ఇదే, మనోనాశం మోక్షం అంతే. అందుకని ఆ మనోనాశం యొక్క అవసరం, దాని యొక్క విశేషం, దాని యొక్క ముఖ్య గుణం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు రెండో మంత్రం ద్వారా. తావన్ని శివ వేతాల వల్గంతి హృది వాసనాకతత్వ దృఢాభ్యాసాత్ యావన్న విజితే మనః యావత్, ఎంతవరకు మనః నా విజితే మనస్సుని జయించవో, ఎంతవరకైతే నీ మనస్సుని జయించడానికి ప్రయత్నించవో, అంటే సంకల్పాలని ఆపుకోవటానికి, మనసును జయించడం అంటే సంకల్పాలని ఆపుకోవటమే మనసుని జయించడం. కాబట్టి సంకల్పాలని ఆపుకొని మనస్సుని జయించడానికి ఎంతవరకైతే నువ్వు ప్రయత్నం చేయకుండా ఉంటావో తావత్తు అంతవరకు నిసీవ వేతాళాహ అరణ్యంలో అర్ధరాత్రి వేళ భేతాళ పిశాచం వల్గంతి వేధించినట్టుగా హృది వాసన, మనస్సులో ఉన్నటువంటి వాసనలు అనేటువంటి పిశాచాలు దృఢ అభ్యాసాత్ నిరంతర భక్తి శ్రద్ధలతో జ్ఞానాభ్యాసం గట్టిగా సాగిస్తేనే ఏకతత్వ నిశ్చలమైనటువంటి ఏకతత్వం వంటబట్టి ముక్తి లభిస్తుంది. కాబట్టి ఎంతవరకైతే మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలని నీవు అడుచుకోవటానికి ప్రయత్నం చేస్తావో అంతవరకు కూడా, అంటే నువ్వు గనక ప్రయత్నం గనక చేయకపోతే అరణ్యంలో అర్ధరాత్రి వేళ భేతాళ పిశాచాలు ఎట్లా అయితే వేధిస్తూ ఉంటాయో ఆ ప్రకారంగా మనసులో ఉన్నటువంటి వాసనలు కూడా నిన్ను వేధిస్తూ ఉంటాయి. అందువల్ల దృఢాభ్యాసాత్ గట్టిగా అభ్యాసం చేయి. ఏం అభ్యాసం చేయాలి? జ్ఞానాభ్యాసం చేయి. భక్తి శ్రద్ధలతో జ్ఞానాన్ని అభ్యసించి ధ్యానాన్ని సాగిస్తే ఏకతత్వ అంటే నిశ్చలమైనటువంటి ఏకాత్మతత్వం వంటబట్టి ముక్తి లభిస్తుంది. అందువల్ల ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత అని అంటే రెండు విషయాలు చెప్తున్నారు మనకి బాగా వంట పట్టడానికి. చాలా అవసరమండి, చాలా అవసరమండి, చాలా అవసరమండి అని ఎన్నిసార్లు చెప్పినా సరేలే అవసరమేలే అని అనుకుంటాం. అది కనుక లేకపోయిందా సత్యాలే అన్నారనుకోండి, వాము అయితే జాగ్రత్తగా. సత్యాన్నే పలుకు అంటే పలుకుదావా? అందరు సత్యాన్నే పలుకుతున్నారా? ఏంటి అబద్ధం ఆడావా? సర్వనాశనమే అన్నారనుకోండి, వాము జాగ్రత్తగా ఉండాలి. అదిగో అందుకోసం ఇక్కడ చెప్తున్నారు, ఈ మనసులో ఉన్నటువంటి వాసనల్ని కనుక నువ్వు నాశనం చేసుకోకపోయావా, వాటిని కనుక క్షయం చేసుకోకపోయావా, ఈ ఆలోచనల్ని కనుక అంతం చేసుకోకపోయినావా, భేతాల పిశాచాలు ఏకారణ్యంలో పట్టి ఎట్లయితే నిన్ను బాధిస్తాయో ఆ ప్రకారంగా ఈ ఆలోచనలన్నీ కూడా నిన్ను బాధిస్తావంటే, అందుకని నువ్వేం చేస్తావంటే దృఢమైనటువంటి అభ్యాసంతో జ్ఞానాన్ని జ్ఞానాభ్యాసం చేయి, ఈ శాస్త్రాలను తెలుసుకో, గట్టిగా తెలుసుకో. ఈ జ్ఞానాభ్యాసం వల్లనే నీ లోపల ఉన్నటువంటి వాసనలు నశిస్తాయి, లేకపోతే నశించేటువంటి అవకాశం లేదు అని ఇక్కడ గట్టిగా చెప్తూ ఉన్నారు. కాబట్టి నిరంతర జ్ఞానాభ్యాసం ద్వారా, మళ్ళీ ఏమిటి జ్ఞానాభ్యాసం, భక్తి శ్రద్ధలతో చేసేటువంటి శ్రవణ మన్నాల ద్వారా సంకల్పాలు ఆగిపోవాలి. శ్రద్ధతో భక్తితో, గురువు మీద భక్తి, శాస్త్రం మీద శ్రద్ధ, ఈ భక్తి శ్రద్ధలు కనుక రెండూ ఉండి శాస్త్రాన్ని కనుక అవగాహన చేసుకున్నట్లయితే అప్పుడు ఈ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు నీ మనస్సుకి ఎక్కుతాయి. అలా కనుక ఎక్కినప్పుడే నీ లోపలటువంటి సంకల్పాలు ఆగిపోవటానికి వీలుంటుంది. అభ్యుదయము మహోదయము అని ఇందాక చెప్పుకున్నామే మనోనాశం, రెండు రకాలైనటువంటి మనోనాశం. ఆ లక్షణాలు కలిగినటువంటి మనోనాశాన్ని పొందటానికి మార్గం సుగమం అవుతుంది. అలా మనోనాశం జరగనంత వరకు, అయ్యా నేను మనోనాశాన్ని జరుపుకోను, ఉంటే ఉండేయండి, ఓ ఇన్నాళ్ళ నుంచి ఉన్నాయి కదా, ఇక ముందు కూడా ఉంటే ఉన్నాయి అని అనుకున్నావా? అలా కనుక అనుకుంటే అరణ్యంలో అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అలా ప్రయాణం చేసేటువంటి బాటసారిని బేతాళ పిశాచాలంట విపరీతంగా వేధిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనసు యొక్క అంతరాళంలో జన్మ జన్మాంతరాల నుంచి వస్తూ ఉన్నటువంటి కరడు గట్టి ఉన్నటువంటి ఈ వాసన పిశాచాలు నిన్ను వేధిస్తూనే ఉంటాయి. ఏమిటి ఇక్కడ వేధింపు? నాకేం పెద్దగా వేధింపు లేదండి, నేను పొద్దుగూకులు ఆలోచనలు చేస్తూనే ఉంటాను అంటావా? వేధింపు ఏమిటంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకురావటం. ఈ జన్మలు వచ్చిన తర్వాత ఈ జన్మలో పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఎన్నిసార్లు నా కర్మ, నా గ్రాచారం, నేను ఎందుకు పుట్టాను, చిచి నా బ్రతుకు అని అనుకోవాల్సిందే. అది కష్టం. అయితే మనం జన్మ వచ్చినందుకు బాధపడుతున్నాం కానీ జన్మ ఎందుకు వచ్చిందో ఆలోచించం. జన్మ ఎందుకు వచ్చిందంటే వాసనలు కర్మఫలాల కోసం. మరి ఆ విషయం తెలిస్తేనేగా వాసనలు క్షయం చేసుకునేది, కర్మఫలాలు అనుభవించేది. కర్మఫలాలు ఎట్లా అనుభవిస్తావు? వాసనలు క్షయం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా విశాచాలలాగా మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి అనేటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. అంటే వాసనలు లేదా సంకల్పాలు లేదా ఆలోచనలు అనేటువంటివి నిన్ను అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. దానితో మనసంతా కూడా అల్లకల్లోలం అయిపోతే ఆధ్యాత్మిక రంగంలో నీకు ప్రవేశము దొరకదు, ప్రవేశం దొరికితే ప్రగతి దొరకదు. ఒకవేళ ప్రగతి ఒకవేళ సాధిస్తున్నావు అనుకున్నా నీకు మనశ్శాంతి మాత్రం, నిరాశాన్ని స్పృహలు కలుగుతుంది. ఎప్పుడైతే నిరంతరమైనటువంటి భక్తి శ్రద్ధలతో జ్ఞానాభ్యాసం చేస్తావో, అంటే ఒక గురువుని, ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన్ని భక్తితో సేవించి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రద్ధతో శాస్త్రాలని ఉపనిషత్తుల్ని శ్రవణం చేసి మననం చేసి సందేహాలు తీర్చుకుంటూ గురువు చూపించినటువంటి మార్గంలో సాధనలు చేస్తూ ధ్యాన సాధన సాగిస్తే అప్పుడు నిశ్చలమైనటువంటి ఏకాత్మతత్వం వంటికి పడుతుంది. అప్పుడు వంట పడుతుంది ఏకాత్మతత్వం. ఏకాత్మతత్వం ఏమిటండి? ఏకాత్మతత్వం అని అంటే ఉన్నది ఒక్కటే పరమాత్మ. పరమాత్మలో రెండు మూడు నాలుగు లేవు. ఒకవేళ ఎవరైనా ద్వైత సిద్ధాంతం, త్రైత సిద్ధాంతం అని, చతుర్థ సిద్ధాంతం, పంచమ సిద్ధాంతం అని చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళందరూ కూడా ఏకంగా అంతమైపోయేవాళ్ళే. అందుకని ఉన్నదంతా ఒక్కటే, ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఉన్నదంతా ఒక్కటే, అదే ఏకాత్మతత్వం, అదే ఆత్మతత్వం, అదే నేను, అదే నా స్వరూపం, అదే నీ స్వరూపం. ఆ ప్రకారంగా ఎప్పుడు మనం ఆ స్థితికి వస్తాం? సంకల్పాలన్నీ వదిలితే. లేకపోతే ఇవన్నీ పిశాచాలుగా పట్టి కూర్చుంటే మనం మన స్థితిలో మనం ఉండం. నిజం ఏంటంటే యథార్థంగా మనం పరమాత్మ స్వరూపం, పరమాత్మ తప్ప రెండోది ఏమీ లేదు అసలు. కాబట్టి మనం పరమాత్మే. పరమాత్మని పరమాత్మగా ఎందుకు ఉండలేదండి? ఏ కర్మ పట్టింది మనకి? కర్మ పట్టింది. మనం చేసుకున్నటువంటి కర్మలు, మనం చేసినటువంటి ఆలోచనలు, అవే వాసనలు. ఆ వాసనలు కర్మఫలాలు పట్టి పీడిస్తూ మనల్ని మన స్వరూపంలో ఉండనీయకుండా చేస్తున్నాయి. రాత్రి కళ వచ్చిందనుకోండి, నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఇప్పుడు డాక్టర్వి, బ్రహ్మాండంగా వైద్యం చేస్తున్నావు, కానీ రాత్రి ఒక కళ వచ్చింది, అదేదో పీడకలు వచ్చింది, ఆ పీడకల్లో ఎవరో నువ్వు ఇంకో కూలివాడు ఇద్దరు కొట్టుకుంటున్నారంట. ఆ కొట్టుకుంటావుంటే ఏదో తగలరాంచాడు, దెబ్బ తగిలి వాడు చచ్చిపోయాడు. దాంతో నీ మీద కేసు పెట్టారు, కోర్టుకి దిగుతున్నావు, ఆ తర్వాత జైల్లో పడేశారు, అక్కడ రాళ్ళు పడుతున్నావు. అబ్బా, ఈ కర్మంతా నీకు ఎందుకు పట్టింది? నిన్ను నువ్వు మర్చిపోవడానికి పట్టింది. నిన్ను నువ్వు ఎందుకు మర్చిపోయావు? అదిగో స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకోవటం వల్ల. స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకోవటం వల్ల నిన్ను నువ్వు మర్చిపోయి ఆ కష్టాలన్నీ పడ్డావు. అదేవిధంగా ఇప్పుడు జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించుకొని ఆత్మ అయినటువంటి నిన్ను నువ్వు మర్చిపోయి ఇప్పుడు అనాత్మగా జీవుడిగా ఇలా రకరకాలుగా బాధలు పడతా ఉన్నావు. ఆలోచించండి జాగ్రత్తగా. మనం పరమాత్మ స్వరూపం. పరమాత్మ కాదండి నేను. జీవాత్మ అనేది అసలు ఉంటేగా? కాదండి నేను సుబ్బయ్యని పొల్లయ్యని. ఆ సుబ్బయ్య పొల్లయ్య అసలు అనేవాడు ఉంటేగా? కాదండి నేను దేహం, దేహం ఉంది కదా. అసలు దేహం అనేదే లేదు. ఇదంతా కళ్ళలో కనిపించినటువంటి వస్తువు, లేదా గార్డివాడు చూపించినటువంటి వస్తువులు లాంటి ఈ దేహాలన్నీ. ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ. పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏది లేదు. కాబట్టి అన్యమైన రెండవది ఏది లేదు కాబట్టి నువ్వు ఎవరు అయి ఉంటావు? నువ్వు పరమాత్మ అయి ఉంటావు. మరి పరమాత్మయి పరమాత్మగా ఎందుకు ఉండటం లేదు? ఇదిగోనండి, ఇవన్నీ కూడా తెచ్చుకున్నా. ఇవన్నీ తెచ్చుకొని నా చుట్టూ కూడా ఒక గోడ కట్టుకొని నా సంగతి నేను మర్చిపోయాను. అది మన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏ స్థితికి రావాలి? ఏకాత్మతత్వానికి రావాలి. నేను చావు పుట్టుకలు లేనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి, దేనికి కర్తని కాకుండా భోక్తని కాకుండా ఏ కోరికలు లేనటువంటి, ఏ రూపము లేనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మను అనేటువంటి భావన నిరంతరము కూడా మనం చేస్తూ ఉంటే అది కొంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా శాస్త్రాన్ని తెలుసుకొని చేస్తే బాగా ప్రయోజనం. శాస్త్రాన్ని తెలుసుకోకుండా నేను పరమాత్మని, నేను పరమాత్మని, నేను పరమాత్మని, నేను పరమాత్మ, నేనేం పరమాత్మని అని చిచ్చివరకు అనుకుంటా ఉంటుంది. అలాగే శాస్త్రాన్ని తెలుసుకొని ఈ ప్రకారంగా నేను పరమాత్మను అనేటువంటి స్థితిలో రావాలా? అదే ఏకాత్మ తత్వం అనేటువంటిది. కాబట్టి అప్పుడే ఈ వాసన పిశాచాల నుండి మనకి ముక్తి లభిస్తుంది. కాబట్టి జ్ఞాన సాధనే ఏకైక ఉపాయం అనేటువంటి విషయాన్ని దృఢంగా మన మనస్సులో పెట్టుకోవాలి. మరి వాసన పిశాచాల నుంచి ముక్తి కనుక లభిస్తే, వాసనలన్నీ నశిస్తే ఏమవుతుంది? ఏమవుతుందో తర్వాత మంత్రంలో చెప్తున్నారు. మూడో మంత్రం చూడండి. ప్రక్షీణ చిత్త దర్పస్య, నిగృహీతేంద్రియద్విషః పద్మిన్య ఇవ హేమంతే క్షీయంతే భోగవాసనాః. ఇంద్రియ ద్వేషః నిగృహీత, ఇంద్రియ ద్వేషయ నిగృహీత, అంటే ఇంద్రియ నిగ్రహానికి శత్రువులు ఉన్నారు. అంటే మనం మన ఇంద్రియాలని మన యొక్క స్వాధీనంలో పెట్టుకోవాలంటే టక్ నువ్వు పెట్టుకోవడానికి వల్లగాదని అర్థం వచ్చే శత్రువులు మనకు కొంతమంది ఉన్నారు. ఎవరా శత్రువులు అంటే భోగవాసనాహ, భోగవాసనలు. భోగవాసనలు అంటే ఏదో అది పొందాలా, ఇది పొందాలా, అది తెచ్చుకోవాలా, ఇది తెచ్చుకోవాలా, దాన్ని అనుభవించాలా, దీన్ని అనుభవించాలా, ఈ రకంగా మనలో వచ్చేటువంటి భోగవాసనలు ఏవైతే ఉన్నాయో అదే నీ ఇంద్రియ నిగ్రహానికి అడ్డొస్తా ఉంది. హేమంతే పద్మిన్యహ ఇవ, హేమంత ఋతువులో పద్మాలన్నీ కూడా వాడిపోయినట్లుగా, హేమంత ఋతువులో పద్మాలన్నీ వాడిపోతాయి, అలా వాడిపోయినట్టుగా క్షీయంతే వాసనలు కనుక నశించినట్లయితే చిత్తదర్పస్య ప్రక్షీణ, చిత్త విక్షేప శాంతి కలుగుతుంది. ఇది చిత్త విక్షేప శాంతి కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహానికి శత్రువులు ఎవరో చెప్తున్నారు, భోగవాసన లేదు. మరి ఈ మాట తెలిసిన తర్వాత మనం ఏం చేయాలా? మరి శత్రువులు నామైన వండిద్దామా? కాబట్టి ఆ శత్రువులను ఉండనీయకూడదు. కనీసం ఇప్పుడన్నా అనుకోండి, బయటికి పోయిన తర్వాత అనుకున్నా అనుకోకపోయింది. ఎందుకనంటే ఇంద్రియ నిగ్రహాన్ని పొందకపోతే ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి లేదు. ఇంద్రియ నిగ్రహానికి శత్రువులు భోగవాసన. కాబట్టి ముందు ఈ భోగవాసనలు తగ్గించుకోవాలంటే కోరికలను తగ్గించుకోవాలి. అంటే ఈ ప్రపంచంలో నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. ఎందుకనంటే నిజంగా ఈ ప్రపంచము వట్టిదే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు వట్టిదే, ఆ వస్తువులు సుఖాన్ని ఇస్తాయి అనుకునేది వట్టిదే, ఈ మూడు వట్టిదే. సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాన్ని వదిలిపెట్టిపోతాయి. అసలు ఏ వస్తువు నీకు సుఖాన్నిచ్చి అలాగే సుఖాన్ని నీకు శాశ్వతంగా ఇస్తుంది? పెళ్లి చేసుకునేటప్పుడు ఎగిరెగిరి గంతులేసేలా పెళ్లి చేసుకుంటావు. నాలుగేళ్ళో ఐదేళ్ళో పోయిన తర్వాత అప్పుడు ప్రారంభమవుద్ది కర్మ, అంతే కదా? అట్లానే ఇల్లు కట్టుకుంటావు, ఎగిరెగిరి గంతులేసి ఇల్లు కట్టుకుంటావు. ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటే అన్ని ఎక్కువ కష్టాలు వస్తాయి, ఎంత చిన్నది కనుకైతే అంత తక్కువ వస్తుంది. ఏ గుడిసెలోనే ఉంటే వాడు ఉందనుకోండి, వాడికి ఏ పడాల, ఒకవేళ ఏదైనా ఒక ఆకు కనుక పైనుంచి పోయింది అనుకోండి, ఒక ఆకు తెచ్చుకుంటాడు కప్పుకుంటాడు. వాడు ఆకు తెచ్చుకోవటం తెలికే అది కప్పుకోవటం వాడికి తెలియదు. మనకి కనుక ఒక ఆకు పోతే ఆ ఆకు ఎవడో తెచ్చియాల, ఎవడో కప్పాల, ఏం కర్మ? అందుకనే వాడికేం పర్వాల, మనకే కష్టం. ఇంట్లో నాలుగు ఐదారు ఫ్యాన్లు పెట్టుకున్నావు, రెండు ఏసీలు పెట్టుకున్నావు, టీవీ పెట్టుకున్నావు, ఫ్రిడ్జ్లు పెట్టుకున్నావు, ఏదో ఒకటి రిపేర్ వస్తావు. రిపేర్ వచ్చినప్పుడల్లా తలకాయలు. అంటే మనకి ఇక్కడ భోగాలు అనుభవిస్తున్నామని అనుకుంటున్నావు, కానీ ఈ భోగాలు అనేటువంటివి అనుభవిస్తూ ఉన్నప్పటికీ అవి సంతోషాన్ని ఆనందాన్ని నీకు ఇస్తున్నాయి అని అనుకున్నప్పటికీ అవి తాత్కాలికంగా సంతోషాన్ని ఇస్తాయే కానీ శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వవు, అవే నీకు దుఃఖాన్ని ఇస్తాయి. సంతోషాన్ని కొద్దిగా ఇచ్చి దుఃఖాన్ని మాత్రం బాగానే ఇస్తాయి. అందుకనే ఈ విషయ భోగ వాసనల పట్ల విరక్తిని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ విషయభోగ వాసనలు అనేటువంటివి నీవు వదిలేసుకుంటావో అప్పుడే నీకు ఈ లోపల ఉన్నటువంటి భారం తగ్గుద్ది. అలాగనక కాకపోతే మనకు ఒక ఉదాహరణ చెప్పారు, హేమంత ఋతువులో పద్మాలన్నీ వాడిపోయినట్టుగా అని. అంటే ఆ పద్మాలన్నీ వాడిపోయినట్లుగా మనలో ఉన్నటువంటి వాసనలు కనుక వాడిపోతే, మనలో ఉన్నటువంటి వాసనలన్నీ కనుక నశించిపోతే ఏమవుతుందంటే చిత్తము యొక్క విక్షేప శాంతి కలుగుతుంది. అంటే చిత్తంలో రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి అటు ఇటు ఇటు పరిగెత్తా ఉండేటువంటి మనస్సు. ఎందుకంటే మనస్సుని కోతితో పోల్చారు. ఎందుకంటే కోతి ఎప్పుడు కూడా ఎక్కడో ఒకసారి ప్రశాంతంగా ఉండదు. ఇటే గురించి అట్టే గురించి, ఆ చెట్టు మీద పోతే ఈ కొమ్మ మీద పోతే ఆ కొమ్మ మీద, ఈ కొమ్మకి ఈ కొమ్మకి ఆ కొమ్మకి ఏదో ఒకటి దొరికితే అది కొరుకుద్ది, మళ్ళీ అవుతుంది పారాస్తి, మళ్ళీ అటుపోద్ది. ఇంతే మనసు కూడా ఇంతే. అందుకనే శంకరాచార్యులు వారు చెప్పారు, ఈ మనస్సు అనేటువంటిది కోతయ్యా అని చెప్పి ఆయన కాశీలో విశ్వేశ్వరుడి దగ్గరికి పోయి చెప్పాడు, ఓ ఏమయ్యా, ఓ విశ్వేశ్వర, నువ్వేమో భిక్షాటానికి పోతున్నావు, ఎవరు పెడతాడు ఆయన దగ్గర? ఏం ఇంట్రాక్షన్ ఉంది కాబట్టి భిక్ష పెడతానికి? ఎవరు నీకు భిక్ష పెడతాడు? కాబట్టి ఇట్లా లాభం లేదు. నీకు కనుక బాగా భిక్ష దొరకాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే నా దగ్గర ఒక కోతి ఉంది, దాన్ని నీకు ఇస్తా. నువ్వు కనుక దాన్ని తీసుకెళ్ళావా, ఆహా అందరూ ఎంత ఆనందిస్తారో చెప్పడానికి వీలేదు. కోతిని చూస్తే ఎంత ఆనందం, వీళ్ళు కూడా కోతులు అయిపోతారు. అలా ఆనందించి ఆనందించి నీకు బాగా భిక్ష దొరుకుద్ది, నాకేమో పేడ వదిలిపోద్ది అన్నాడు. ఏమిటా కోతి అని అంటే మనసు, అంటే మనసు అడ్డంగా ఉంది. శంకరాచార్యుల వారికి కూడా మనసు అడ్డంగా ఉంది, మనకెందుకు ఉండదు? కాబట్టి మనసు అనేటువంటి దాన్ని వదిలించుకోవాలి. అందుకనే ఈ మనసు కనుక వదిలించుకోవాలంటే మనసులో ఉన్నటువంటి వాసనలు వదిలించుకోవాలి. మనసులో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా మాడిపోయి వాడిపోయి నశించిపోయి అనుకోండి, చిత్తం శాంతించిపోద్ది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇదే వాసన పిశాచాల నుంచి మనకి ముక్తి కనుక లభించినట్లయితే, అంటే విడుదల కనుక లభించినట్లయితే వాసనలన్నీ కూడా నశించిపోతాయి. వాసనలన్నీ కనుక నశించిపోయినట్లయితే మన యొక్క చిత్తం ప్రశాంతంగా ఉంటుంది. చిత్తం ప్రశాంతంగా ఉంటే అందులో పరమాత్మ ఉంటాడు. ప్రశాంతమైనటువంటి చిత్తంలోనే పరమాత్మ ఉంటాడు. నిర్మలమైనటువంటి నీటిలోనే ఓ రూపాయి బిళ్ళ కనుక వేస్తే కనపడతా ఉంటుంది, మురికి నీటిలో వేస్తే కనపడుద్దా. అలాగనే మన చిత్తాన్ని కనుక మురికి చేసుకుంటే అందులో పరమాత్మ మనకు కనపడదు. ఈ మనసుని కనుక నిర్మలం చేసుకుంటే ఇందులో ఆ పరమాత్మ అనేటువంటి వాడు కనపడతా ఉంటాడు. అందుకనే చిత్తాన్ని నిర్మలం చేసుకోవాలి, ప్రశాంతం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. ఈ వాసనల నుంచి విడుదల పొందు అని చెప్పడానికి ఇక మనస్సుని ఎంత జాగ్రత్తగా జయించాలో అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రంలో 4వ మంత్రంలో చెప్తున్నారు. రేపు చెప్తున్నారు.